ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके।
रीडिंग फ्रॉम श्रीमद् भागवतम कैंटो 10 चैप्टर 84 टेक्स्ट 21
अद्य नो जन्म साफल्यम् विद्यायास्तपसो दृशः त्वया संगम्य सद्गत्या यद् अन्तःश्रेयसां परः।
ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने।
नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वांछा कल्पतरुभ्यश्च कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः।
जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఈరోజు శ్లోకము ఈ యొక్క ఋషులందరూ కూడా కురుక్షేత్రంలో వాళ్ళు కృష్ణ బలరాముల్ని దర్శించిన తర్వాత వాళ్ళు ప్రార్థనలు అర్పిస్తున్నారు. ఆ రకంగా వాళ్ళు 20 శ్లోకంలో ఏమని ప్రార్థిస్తున్నారంటే, నువ్వు ఈ బ్రాహ్మణ సమాజం ఏదైతే ఉందో, బ్రాహ్మణ వర్గం ఏదైతే ఉందో, దానిని నువ్వు చక్కగా పరిరక్షిస్తావు, వారికి ఎక్కువ గౌరవాన్ని నువ్వు చూపిస్తావు. ఎందుకంటే వారు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిన్ని సాక్షాత్కారం పొందడానికి వాళ్ళందరూ కూడా తోడ్పడుతున్నారు కనుక, అందు కారణం చేత నువ్వు బ్రాహ్మణుల్ని కూడా నువ్వు ఆరాధిస్తున్నావు అనేసి ఈ యొక్క 20 శ్లోకంలో వాళ్ళు కీర్తిస్తున్నారు. 21 శ్లోకంలో వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారంటే, ఈరోజు మా యొక్క జన్మ ధన్యమైంది, మేము చేసినటువంటి విద్య, మేము చేసినటువంటి తపస్సులు, మాకున్నటువంటి ఆ యొక్క చూపు, భగవంతుడిని దర్శించడం ద్వారా ఈ యొక్క మా ఈరోజు మా యొక్క జన్మ అనేటువంటిది సాఫల్యమైంది. ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క సాంగత్యము, మిమ్మల్ని దర్శించడంతో మా యొక్క జీవితం సార్థకమైంది అనేసి వాళ్ళు ప్రార్థిస్తూ చెప్తున్నారు. కేవలము మీరే మా యొక్క జీవితంలో చాలా సర్వోన్నతమైనటువంటి ఈ యొక్క అనుగ్రహాన్ని, దీవెనను మీరే ప్రసాదించగలుగుతారు అనేసి వాళ్ళు ప్రార్థిస్తున్నారు. సో ఇక్కడ ఈ యొక్క భగవంతుడికి బ్రాహ్మణులంటే ఎంత ఇష్టం అనేటువంటిది ఈ సాధులు కూడా తెలుసుకొని ఉన్నారు. సాధులు వాళ్ళు ఇంతకుముందు శ్లోకాల్లో ఏమని ప్రార్థిస్తున్నారు, ఇంతకుముందు శ్లోకాల్లో ఏమంటున్నారంటే, తపస్సు చేయడం ద్వారా, స్వాధ్యాయం చేయడం ద్వారా, ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండడం ద్వారా, ఆ రకంగా నిన్ని ఎవరైనా గాని అర్థం చేసుకోగలుగుతారు, గ్రహించగలుగుతారు అని వాళ్ళు ప్రార్థించారు. సడన్ గా మళ్ళా తర్వాత ఈ యొక్క ఋషులందరూ ఏమని ప్రార్థిస్తున్నారంటే, నువ్వు బ్రాహ్మణ వర్గానికి, బ్రాహ్మణ సమాజానికి నువ్వు అత్యంత గౌరవాన్ని చూపిస్తుంటావు, అటువంటి బ్రాహ్మణుల్ని నువ్వు ఆరాధిస్తూ ఉంటావు అని వాళ్ళు సాధువులు ఏం చేస్తున్నారంటే భగవంతుడు ఏదైతే భగవంతుడు ఇష్టపడతాడో భగవంతుని భగవంతుడి యొక్క హృదయం ఏమిటనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి వ్యాసదేవుడు, నారదముని, అసిత, దేవల, గొప్ప గొప్ప మార్కండ ఋషి, వాళ్ళందరూ కూడా చవణముని, వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తులు. కనుక భగవంతుడిని ఏ రకంగా కీర్తిస్తే భగవంతుడు ఆనందపడతాడనేటువంటి విషయము వాళ్ళకి బాగా తెలుసు. భగవంతుడికి ఎవరు చాలా ప్రియము? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ. భగవంతునికి బ్రాహ్మణులంటే అత్యంత ప్రియము. అందుకు వాళ్ళు భగవంతుణ్ణి ప్రత్యక్షంగా వాళ్ళు కృష్ణ బలరాములు ముందర ఉండి వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్రాహ్మణ వర్గాన్ని మీరు ఎంతగానో గౌరవిస్తారు. ఎందుకంటే వారి ద్వారా ఈ జనులు, సామాన్య జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్ని సాక్షాత్కారం పొందుతారు అనేసి వాళ్ళు బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ బ్రాహ్మణాస్ అనేటువంటి వారు భగవంతునికి ఎందుకు అంత ప్రియము? ఎందుకు బ్రాహ్మణులకి భగవంతుడు అతి ఉన్నతమైనటువంటి స్థానాన్ని భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు? అటువంటి బ్రాహ్మణుల్ని నేను ఆరాధిస్తానని ఆయన భగవంతుడు స్వయంగా ద్వారకాలో ఉన్నప్పుడు చూడొచ్చు మన ప్రత్యక్షంగా భగవంతుడు ఆయన యొక్క ఉదాహరణతో ఆయన చూపించాడు. నారదముని భగవంతుడు ఆయన ఒక పాదపూజ చేశాడు. అదే రకంగా ఆ బ్రాహ్మణుడు, ఏ బ్రాహ్మణుడు, సుధామ విప్రుడు, అతను వచ్చినప్పుడు అతనికి ఏ రకంగా ఆతిథ్యాన్ని భగవంతుడు కలిగించాడు. అదే రకంగా రుక్మిణీదేవి పంపించినప్పుడు ఒక బ్రాహ్మణుడు ఒక చిన్న వార్తాపత్రికనిచ్చి పంపించినప్పుడు ఆ యొక్క ఆ బ్రాహ్మణుడిని ఎట్లా భగవంతుడు గౌరవించాడు అనేటువంటిది మనం ఆ బ్రాహ్మణుడిని భగవంతుడు అంత గొప్ప స్థానంలో పెట్టడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎందుకంటే ఈ సమాజం అంతా కూడా పూర్తిగా వర్ణాశ్రమ ధర్మం మీద ఆధారపడింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, అట్లా ఈ మొత్తము ఈ యొక్క ఉన్నటువంటి నాలుగు ఆశ్రమాలు, నాలుగు వర్ణాలు, అవన్నీ కూడా పూర్తిగా బ్రాహ్మణుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి బ్రాహ్మణులకి అంత గొప్ప స్థానాన్ని భగవంతుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఉన్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళు చక్కగా ఉన్నట్లయితే వాళ్ళు క్షత్రియులకి, వాళ్ళు బ్రాహ్మణులు చక్కటి ఆచరణ కలిగి చక్కటి అధ్యయనం, వేదాధ్యయనం చేసి దాని ప్రకారం నడుచుకుంటూ కృష్ణుడు చెప్పినటువంటి రీతిలో శమో దమ తపస్ శౌచం శాంతి రాజవమేవచ జ్ఞాన విజ్ఞానాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం, ఆ రకంగా బ్రాహ్మణుల యొక్క లక్షణాలన్నింటినీ కలిగి వాళ్ళ ఆదర్శపరంగా ఉంటూ వాళ్ళు క్షత్రియులకి వాళ్ళు మంచి మార్గనిర్దేశకత్వం చూపించినప్పుడు ఏమవుతుంది, క్షత్రియులు వాళ్ళ రాజ్యాన్నంతా కూడా చక్కగా పరిపాలించగలుగుతారు. అదే రకంగా క్షత్రియులు వాళ్ళ రాజ్యాన్ని చక్కగా పరిపాలించినప్పుడు ఆ ఉన్నటువంటి రాజ్యంలో ఎట్లాంటి అవినీతి, ఎలాంటి ఈ యొక్క ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది, మొత్తం ఆ రాజ్యం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఎక్కడ గాని ధాన్యాలు, ఎక్కడ గాని కరువు కాటకాలు, ఇలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో మనం ఎక్కడ గాని మనము శాస్త్రాలు అట్లాంటి ఆ రకంగా పరీక్షిత్ మహారాజు యొక్క చరిత్రలో మనం చూడొచ్చు, లేకపోతే యుధిష్ఠిర్ మహారాజు యొక్క భారత వర్షాన్ని పరిపాలించినప్పుడు మనం చూడొచ్చు, ఎక్కడ గాని వాళ్ళు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న విధంగా మన యొక్క శాస్త్రాలు లేదు. ఒకవేళ ఆ రకంగా ఎదుర్కొన్నారన్నా కానీ దానికి ఏదో ఒక కారణం ఉంది. వాళ్ళకి ధర్మానికి విరుద్ధంగా ఏదో ఒక కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు అటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారనేసి మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సో ఆ రకంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ యొక్క సరైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి బ్రాహ్మణులు లోపించడం వల్లనే ప్రభుపాద గారు ఈ భాష్యంలో రాస్తున్నారు. ఈ యొక్క సమాజంలో ఇప్పుడు అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. అందుకని సమాజంలో ఆ బ్రాహ్మణులు బాగున్నట్లయితే అందరూ కూడా మెల్లగా వారందరూ కూడా వాళ్ళ విద్యుత్ ధర్మాలు చేసుకుంటూ అదే సమయంలో వాళ్ళ భగవంతుని పట్ల వాళ్ళ యొక్క ప్రేమను కూడా పెంపొందించుకుంటూ చివరికి ఆ యొక్క ఏ వర్ణంలో ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భగవంతుని యొక్క పాద పద్మాలకు చేరుకునేటువంటి రీతిలో ఆ వర్ణాశ్రమ ధర్మ విధానాన్ని భగవంతుడు ఆ రకంగా రూపొందించాడు. కనుక భగవంతుడు ఆ బ్రాహ్మణులకి అంత గొప్పతనాన్ని ఇస్తున్నాడు. సో అయితే ఆ బ్రాహ్మణుల్లో కూడా కొద్దిగా వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంటాము బ్రాహ్మణ అనేసి అందరు యజ్ఞోపవీతం వేసుకొని ఉంటారు. అయితే బ్రాహ్మణుల్లో కూడా దాంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. సో ఆ డిఫరెన్సెస్ గురించి శ్రీమద్ భాగవతంలో కపిల దేవుడు 3వ స్కందంలో 29వ అధ్యాయంలో 31, 32, 33వ శ్లోకాల్లో ఈ రకంగా తెలియజేస్తున్నాడు. అందరూ బ్రాహ్మణులే. అందరూ ప్రభుపాద గారు చెప్తారు కేవలము బ్రాహ్మణుడు యొక్క కుటుంబంలో జన్మ తీసుకుంటే ఎవరు బ్రాహ్మణులు కాలేరు, లేకపోతే కేవలం యజ్ఞోపవీతాన్ని ధరించి లేకపోతే ఈ యొక్క ఉపనయన సంస్కారం చేసుకుంటే అతను బ్రాహ్మణుడు కాలేదు. బ్రాహ్మణ అనంటే అది అతనికున్నటువంటి లక్షణాలు, అతను చేస్తున్నటువంటి అతని గుణాలు, అతని యొక్క ప్రవర్తన దాన్ని బట్టి బ్రాహ్మణుల కింద పరిగెట్టించబడుతుందే గాని అంతేగాని అతను పుట్టుకతో అతని బ్రాహ్మణుడి కింద పరిగెట్టించరాదు. ప్రభుపాద గారు చెప్తారు ఒక లాయర్ ఉన్నాడు. ఒక లాయర్కి ఒక కుమారుడు పుట్టాడంటే అతను పుట్టంగానే అతను లాయర్ కాలేడు. అతను కూడా ఆ లాయర్ చదువు చదవాలి, దానికి కావాల్సినటువంటి యోగ్యత సంపాదించినప్పుడు మాత్రమే ఏమవుతుందంటే అప్పుడు అతను లాయర్ అవ్వగలుగుతాడు. అదే రకంగా ఈ యొక్క బ్రాహ్మణ అని అంటే దానికి లక్షణాలు కలిగి ఉండాలి. సో దాంట్లో ఆ బ్రాహ్మణుల యొక్క వివిధ స్థితుల గురించి ఈ యొక్క కపిల దేవుడు 3వ స్కందంలో ఆయన ఏమని వివరిస్తున్నారంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి మానవులు కల్లా గాని అందరిలో కన్నా శ్రేష్టమైనటువంటి వారంటే ఎవరంటే బ్రాహ్మణులు. అయితే బ్రాహ్మణులు అని ఉపనయన సంస్కారం చేసుకునే ఆ బ్రాహ్మణుల కన్నా ఉన్నతమైనటువంటి వారు ఎవరంటే వేదాధ్యయనం చేసినటువంటి వారు, వారికన్నా ఉన్నతమైనటువంటి వారు. బ్రాహ్మణుడి యొక్క కుటుంబంలో వాళ్ళు ఎందుకు జన్మ తీసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క పూర్వజన్మలో వాళ్ళు మంచి సుకృతిని సంపాదించి ఉన్నారు కాబట్టి వాళ్ళ పూర్వజన్మలో వాళ్ళ యొక్క యోగాభ్యాస విధానాలను వాళ్ళకి ఏదో పతనం అవ్వడమో లేకపోతే వాళ్ళు పూర్తిగా దాన్ని అసంపూర్ణంగా వారిని దాన్ని పూర్తి చేయకుండా ఉండడం వల్ల వాళ్ళ తర్వాత జన్మలో వాళ్ళు భగవంతునికి మరింత దగ్గర అవ్వడానికి భగవంతుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మ తీసుకునే విధంగా భగవంతుడు వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు. సో ఆ బ్రాహ్మణులు కేవలం ఉపనయన సంస్కారం అయిపోతే అది బ్రాహ్మణ అది ఒక స్థాయి అనుకోండి. దానికన్నా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరంటే కపిలదేవుడు చెప్తున్నాడు, ఎవరైతే వేదాధ్యయనం చేస్తారో వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి శ్రేష్ఠులు. ఆ బ్రాహ్మణుడు ఎవరైతే వేదాధ్యయనం చేస్తాడో అతనికన్నా శ్రేష్ఠుడు ఎవరంటే ఆ వేదాధ్యయనం చేసి ఆ వేదాధ్యయనంలో ఉన్నటువంటి సారాంశాన్ని దాని యొక్క నిజమైనటువంటి ప్రయోజనాన్ని ఎవరైతే గ్రహిస్తారో అతను అతనికన్నా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు. ఈ యొక్క వేదాధ్యయనం తెలుసుకుని దాని యొక్క సారాంశము వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యం అని తెలుసుకున్నటువంటి వాడు అతను ఇంకా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు. అతనికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు ఎవరంటే ఎవరైతే కేవలం వేదాధ్యయనం చేస్తూ అతను ఈ యొక్క సారాంశాన్ని గ్రహించి తోటి వ్యక్తులు మిగతా జీవుల దగ్గర ఉన్నటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంశయాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి భగవంతునికి సంబంధించి చాలా సంశయాలు ఉంటాయి. భగవంతుడు అనేటువంటి పేరు తీస్తేనే చాలు వాళ్ళకి ఎన్నెన్నో ప్రశ్నలు వచ్చేస్తాయి. ఎందుకు భగవంతుడు ఎందుకు ఆ రకంగా ఉన్నాడు, నేనెందుకు భక్తి చేయాలి, రకరకాలైనటువంటి ప్రశ్నలు వస్తాయి. అటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా తొలగించగలగాలి, అటువంటి బ్రాహ్మణుడు ఇంకా శ్రేష్ఠుడు అని కపిలుడు చెప్తున్నాడు. సో ఇక్కడ మనం చూడాలా, కొద్దిగా జాగ్రత్తగా మనం గ్రహిస్తే అర్థమవుతుంది. బ్రాహ్మణుడు జన్మతో బ్రాహ్మణుడు ఒకడు, వేదాధ్యయనం చేసినటువంటి వాడు దానికన్నా ఉన్నతము, వేదాధ్యయనం చేసి దాంట్లో సారాంశాన్ని గ్రహించినటువంటి వాడు అతనికన్నా ఉన్నతుడు, వేదాధ్యయనంలో సారాంశాన్ని గ్రహించి తోటి వ్యక్తుల యొక్క సంశయాలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భగవంతునికి సంబంధించి పరమసత్యానికి సంబంధించినటువంటి సంశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తొలగించగలిగినటువంటి వారు వారికన్నా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు. అతనికన్నా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణులు ఎవరంటే అతను ఖచ్చితంగా నియమబద్ధంగా అతను దాని అనుష్ఠానం చేయాలి. ఇవన్నీ చేసి అతను వేదాధ్యయనం చేసి సారాంశం తెలుసుకుని తోటి వ్యక్తుల యొక్క సంశయాలను తొలగించి అతను ఆచరించకపోతే ఏం ఉపయోగం? సో కపిలుడు అంటున్నాడు, అతను ఆ రకంగా సంశయాలను అతను నివృత్తి చేస్తూ అదే సమయంలో అతను తన యొక్క వ్యక్తిగత జీవితంలో అతను ఆచరించగలగాలి. ఆ యొక్క బ్రాహ్మణుడు చేయవలసినటువంటి నిత్య అనుష్ఠాన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా అతను ఆచరించాలి. అతనికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఎవరంటే అటువంటి అనుష్ఠానాన్ని ఆచరించి పూర్తిగా భౌతికమైనటువంటి కల్ముషాల నుంచి బయటపడినటువంటి వ్యక్తి వచ్చి అతనికన్నా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు. ఆచరించి ఆ ఆచరణ ద్వారా తనకున్నటువంటి భౌతికమైనటువంటి కల్ముషాలన్నింటినీ కూడా అతను పూర్తిగా తొలగించుకోగలగాలి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు. దానికన్నా ఇంకా ఉన్నతమైనటువంటి బ్రాహ్మణుడు, సర్వోన్నతమైనటువంటి స్థితి బ్రాహ్మణుడు లేకపోతే వైష్ణవ అని అంటే కేవలం అతను ఈ రకంగా భౌతికమైనటువంటి కల్ముషం నుంచి బయటపడడం మాత్రమే కాకుండా అతను ఎట్లాంటి భగవంతుని దగ్గర నుంచి ఎట్లాంటి ఫలితాన్ని ఆశించకుండా కేవలం భగవంతుని యొక్క ప్రీత్యర్థం భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నియుక్తమైనటువంటి వ్యక్తి అతను పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు లేకపోతే అతను వైష్ణవుడి కింద పరిగెట్టించడం జరుగుతుంది. సో అట్లా ఇట్లా బ్రాహ్మణ అని అంటే ఇది ఇన్ని వర్గాలున్నాయి. మనం చూసుకోవచ్చు ఈ రోజుల్లో బ్రాహ్మణులు అని అంటే ఏ వర్గంలో ఉన్నారనేది మనము, అందుకని బ్రాహ్మణ అని అంటే మనం దాన్ని బట్టి మనం నిర్ధారించడానికి లేదు. దానికి శాస్త్రాల్లో ప్రమాణాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణాలు బ్రాహ్మణులు వాళ్ళ యొక్క వర్గాలు వారి యొక్క వివిధ స్థాయిల గురించి వివరించడం జరిగింది. సో దీంట్లో అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి స్థాయి వచ్చి ఏమిటంటే వైష్ణవ స్థాయి. వైష్ణవ అని అంటే అతను మొత్తం సారాంశాన్ని తెలుసుకొని ఉంటాడు, అనుష్ఠానం చేస్తాడు, ఆ రకంగా భౌతికమైనటువంటి కల్ముషాల నుంచి బయటపడి అతను భగవంతుని యొక్క శుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తం అవుతూ ఉంటాడో అతను పరిపూర్ణమైనటువంటి వైష్ణవుడు. సో ప్రభుపాద గారు మనం చూడొచ్చు అట్లా ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మ విధానంలో అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటిది వైష్ణవ స్థాయి. ఈ బ్రాహ్మణ వర్గంలోనే తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు వైష్ణవుడు. ప్రభుపాద వారు మన యొక్క ఇస్కాన్ సంస్థలో మన ఏం చేస్తున్నారు, మనందరినీ కూడా ప్రభుపాద వారు ఏం కోరుకున్నారు, నేను ఈ యొక్క సంస్థను దేనికోసం స్థాపించాను, మంచి చక్కటి బ్రాహ్మణుల్ని తయారు చేయడానికి నేను ఈ యొక్క సంస్థను స్థాపించాననేసి ప్రభుపాద వారు తెలియజేశారు. అట్లంటే ఈ యొక్క విశ్వంలోనే ఈ యొక్క సృష్టిలోనే అత్యున్నతమైనటువంటి స్థితి అయినటువంటి ఆ వైష్ణవుడు అవడానికి ప్రభుపాద వారు మన యొక్క ఈ యొక్క ఇస్కాన్ సంస్థను స్థాపించారు. సో అంతేగాని ఇంకా వేరే ప్రయోజనం కోసం కాదు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటే ఈ బ్రాహ్మణ శూద్ర అట్లా ఈ రకమైనటువంటి వర్గాలు అనేటువంటిది కులంతో పోల్చబడుతూ ఉంటుంది. సో దీనికి మనము ఒక చిన్న ఉదాహరణ చూసినట్లయితే, ఒకసారి రామానుజాచార్య వారు ఆయన ప్రతిరోజు తన యొక్క నిత్య కర్మలు చేసుకోవడానికి ఆయన కావేరి స్నానానికి వెళ్తాడు. కావేరి స్నానానికి వెళ్లేటప్పుడు ఏం చేసేటువంటి వారంటే ఆయన దాశరథి యొక్క చేయి పట్టుకొని వెళ్లేటువంటి వారు. మళ్ళీ తిరిగి వచ్చేటువంటి వారు, నేను ఈ పాస్ట్ టైం ఎందుకు చెప్తున్నానంటే బ్రాహ్మణ అంటే అది కేవలము జన్మతో కాదు లక్షణాలు అనే ఈ యొక్క అవగాహనను ఆ యొక్క సంప్రదాయంలో దాన్ని స్థాపించడం కోసము ఈ యొక్క పాస్ట్ టైం అనేటువంటిది ఇది చక్కటి ఆదర్శపరమైనటువంటి పాస్ట్ టైం. సో వెళ్లేటప్పుడు ముదలయాండానొచ్చి దాశరథి వచ్చి ఆయన బ్రాహ్మణుడు. సో రామానుజాచార్య ఆయన ఎవ్రీడే కావేరి స్నానం వెళ్లేటప్పుడు ఆయన ఏం చేసేటువంటి వారంటే ఈ ముదలయాండాన్ బ్రాహ్మణుడు యొక్క చేయి పట్టుకుని కావేరి స్నానానికి వెళ్లేటువంటి వారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ పిల్లయ్య వరంగావల్లి దాస్ సార్ అట్లాంటి ధనుర్దాస్ అని మనం ఎవరైతే మనం చెప్పుకుంటామో ఆ ధనుర్దాస్ పట్టుకుని రిటర్న్ వచ్చేటువంటి వారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంత ఒక కాస్ట్ బ్రాహ్మణస్, మేము బ్రాహ్మణులము మేము ద్విజులము అనేటువంటి భావన కలిగినటువంటి కొంతమంది వాళ్ళు రామానుజాచార్య మీద కొద్దిగా వ్యతిరేకమైనారు. వాళ్ళకి ఇలాంటి భావన ఉంది, ఎందుకు రామానుజాచార్య ఈ రకంగా చేస్తున్నాడు, పోయేటప్పుడు కావాలంటే ధనుర్దాస్ యొక్క చేయి పట్టుకోవచ్చు కదా వచ్చేటప్పుడు, ఎందుకంటే ఆయన అతను శూద్రుడు కాబట్టి మళ్ళా స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు అతను దాశరథి చేయి పట్టుకొని వస్తే బాగుంటుంది కదా, ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడు అనేసి వాళ్ళందరూ కూడా రామానుజాచార్యని అడగలేకపోతున్నారు. బట్ రామానుజాచార్యకి ఈ ఫీలింగ్స్ అక్కడ ఉన్నటువంటి ఉపస్థితమైనటువంటి ఆ బ్రాహ్మణులు వైష్ణవుల మధ్య ఆయన దాన్ని గ్రహించాడు. గ్రహించి ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న లీల ఆయన యొక్క ఆధ్వర్యంలోనే జరిగింది. సో ఆయన కొంతమంది తన యొక్క శిష్యులు కొంతమంది బ్రాహ్మణుల్ని ఆయన పిలిచి ఏం చెప్పాడంటే, ఇది డైరెక్ట్ గా ఆయన తెలియచేయకుండా నేను మీకు ఒక సేవ ఇస్తున్నాను అనేసి ఆయన ఏం చెప్తాడంటే, అప్పుడు పిల్లయ్య రంగావల్లి దాస్ యొక్క హౌస్ వచ్చి ఉరయూరులో ఉండేది. ఇప్పటికి మనం ఉరయూరు అక్కడ శ్రీరంగం పక్కన ఉరయూరుకు మనం వెళ్ళినట్లయితే అక్కడ ఉరయూరులో ఇప్పటికీ ధనుర్దాస్ యొక్క గృహం ఉంది. సో ఆ ధనుర్దాస్ యొక్క గృహంలోకి మీరు వెళ్లి కొంతమంది బ్రాహ్మణుల్ని నియమిస్తారు. సో అటువంటి బ్రాహ్మణులు నియమించి మీరు వెళ్లి ఆ ధనుర్దాస్ యొక్క గృహంలో మీరు వెళ్లి ఈ యొక్క దొంగతనం చేయాలి అని అంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ సమయంలో ఆ సమయము ఆ రోజు అంతా కూడా నిర్దిష్టం చేయడం జరుగుతుంది. ఆ రోజు రామానుజాచార్య ఏం చేస్తారంటే ఈ ధనుర్దాస్ కి రామానుజాచార్య యొక్క పాదపూజ అట్లాంటి పాదపూజ కాదు పాదాలను మర్దనం చేయడానికి ఆ రోజు ఇక్కడ సేవలో ఆయన నియుక్తం చేసుకుంటాడు. సో ఈ సమయంలో ఈ బ్రాహ్మణులు కరెక్ట్ గా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లేసి తన యొక్క గృహానికి వెళ్లి వాళ్ళు ఈ యొక్క దొంగలించడానికి వాళ్ళు గృహంలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఈమె అర్ధ నిద్రలో కొద్దిగా మెలక వచ్చి చూస్తుంది. చూస్తే ఈ రకంగా కొంతమంది బ్రాహ్మణులు వైష్ణవులు వాళ్ళు వచ్చారు, ఈ రకంగా దొంగతనం చేయడానికి వచ్చారనేసి ఆమె ఏం చేస్తుందంటే ఆమె పూర్తిగా రామానుజాచార్యకి సంపూర్ణంగా వాళ్ళు శరణాగతి పొందున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు భాగవతులే కదా వైష్ణవులే కదా వాళ్ళు దొంగతనం చేసుకుని అనేసి ఆమె ఏం చేస్తుందంటే ఆమె నటిస్తుంది. వాస్తవానికి ఆమె నిద్రించదు. ఆ రకంగా వాళ్ళు వస్తారు లోపలికి. ఆమె ఒకవైపు పడుకొని ఉంటుంది. పడుకో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకవైపు ఉన్నటువంటి అన్ని బంగారు కమ్మలు అన్ని కూడా ఒకవైపు ఉన్నటువంటి బంగారు నా ఆభరణాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకునేస్తారు. సో ఇంకోవైపుకి ఆమె యొక్క భావన ఏమిటంటే ఈ పక్క అంతా తీసుకునేస్తారు, సరే ఇంకో పక్క కూడా తీసుకోవడానికి అవకాశం కలిగించాలి కదా అనేసి ఆమె తిరుగుతుంది. సో ఇట్లా తిరిగి పడుకునేటప్పుడు వాళ్ళందరూ కూడా భయపడి ఏమంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ తిరిగి రామానుజాచార్య దగ్గర వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు రామానుజాచార్య వాళ్ళని అడుగుతారు, మీరు చేసినటువంటి కార్యం చేస్తారా అంటే చేశామంటారు. అప్పుడు ధనుర్దాస్ని అప్పుడు వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. సో వెళ్లేటప్పుడు ఈ బ్రాహ్మణుల్ని మళ్ళీ ఏం చెప్తాడంటే మీరు ఈ యొక్క ధనుర్దాస్తో పాటు మీరు వెనకాల వెళ్ళండి, వాళ్ళ యొక్క గృహంలో ఎట్లాంటి సంభాషణ చేస్తున్నారనేది మీరు గ్రహించండి అంటారు. సో ఈ ధనుర్దాస్ వెనకాల ఈ బ్రాహ్మణులు చూడకుండా అట్లా మెల్లగా వెళ్తూ ఉంటారు. వెళ్లిన తర్వాత ఇంటికి వెళ్ళంగానే ఆ ధనర్దాసి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గృహంలో ప్రవేశించగానే తన భార్య వస్తుంది. భార్య యొక్క ఒళ్ళులో చూస్తే ఒకవైపు నగలు అనేటువంటివి ఉండవు. సో నగలు ఉండకుండా ఉండడంతో వెంటనే ఏం చేస్తాడంటే ఈ ధనుర్దాసు తన భార్యకు చంపకు లాగి ఒకటి ఇస్తాడు. సో అప్పుడు వెంటనే వాళ్ళ భార్య అనుకుంటుంది, మేబీ నేను ఈ రకంగా దొంగతనము చేపించి నేను ఒకటి ఈ ఆభరణాలని నేను కోల్పోయినాను కాబట్టి దానికి అందుకు దాని వల్ల ఈయన నన్ను కొట్టాడేమో అని భావిస్తుంది. అప్పుడు వెంటనే తర్వాత ధనుర్దాసు ఆయన ఏం చెప్తాడంటే నువ్వు నీ అతను వాళ్ళు దొంగలించేటప్పుడు నువ్వేం చేస్తావంటే ఆమె మొత్తం చరిత్ర అంతా చెప్తుంది. ఈ రకంగా వచ్చారు, ఈ మరి వైష్ణవులు వచ్చారు, కొట్టిన తర్వాత ఈమె చరిత్ర చెప్తుంది. ఈ రకంగా దొంగలు వచ్చారు వైష్ణవులు, నేను వాళ్ళు దొంగతనం చేసుకోవడానికి అనుమతించాను, నేను వాళ్ళకు సౌకర్యంగా ఉండడానికి నేను ఇట్లా తిరిగాను, తిరిగినప్పుడు ఏమైందంటే వాళ్ళు పారిపోయినారు అనేసి చెప్తుంది. సో అప్పుడు ధనుర్దాసు చెప్తాడు, అక్కడ నీ తెలివితేటలు ఉపయోగించావు. అక్కడ ధనుర్దాసు ఎందుకు తన భార్యను కొట్టాడంటే ఆమె గాన ఆమె తెలివితేటలు ఉపయోగించుకోకుండా ఆమె అట్లే పడుకోనుంటే దొంగతనం చేసేటువంటి వారికి ఎట్లా దొంగతనం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు నీ తెలివితేటలు ఉపయోగించి నువ్వు ఒక పక్క నుంచి ఇంకో పక్క తిరిగావు కాబట్టి ఆ రకంగా ఒక భాగవతుడికి వైష్ణవులకి సేవ చేసేటువంటి ఆ భాగ్యాన్ని కోల్పోయినావే అనేసి ఆ రకంగా ధనుర్దాసు తన భార్యతో ఈ రకంగా సమాధానిస్తారు. సో ఇది బ్రాహ్మణులందరూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే రామానుజాచార్య మీద అట్లాంటి అభిప్రాయం కలిగి ఉన్నారో అటువంటి బ్రాహ్మణులందరూ అక్కడ అది వింటూ ఉన్నారు, ఆ యొక్క సంభాషణను వింటూ ఉన్నారు. సో ఆ రకంగా ఏమైందంటే అప్పుడు ధనుర్దాసు యొక్క స్థితి అనేటువంటిది అర్థమైంది. సో అప్పుడు ఆ బ్రాహ్మణులు వారంతకు వారే వినయ చేయబడ్డారు ఈ రకంగా ఈ యొక్క లీల ద్వారా. సో అట్లా బ్రాహ్మణ అనేటువంటిది అది కేవలం ఏదో జన్మతో కాదు, జన్మతో ప్రతి ఒక్కరు శూద్రులే. అయితే ఈ యొక్క ద్విజుడు ఎప్పుడవుతాడో అప్పుడు అతను ఎప్పుడు పురోభివృద్ధి సాధిస్తాడంటే తను అతను ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించి ఆ ఉన్నటువంటి నియమ నిబంధనలు అన్నింటినీ కూడా ఖచ్చితంగా పాటించి అతను ఆ యొక్క గుణాలను కలిగినప్పుడు అప్పుడు అతను బ్రాహ్మణుడు అవుతాడు. కానీ లేకపోతే ఇట్లాంటి ఒక పేరుకునే మేము బ్రాహ్మణ కులంలో మేము జన్మ తీసుకున్నాం కాబట్టి మేము బ్రాహ్మణులు అనేటువంటి అవగాహన ఏదైతే ఉందో అది రామానుజాచార్య వారు ఈ లీల ద్వారా తన శిష్యుల్లో ఉన్నటువంటి ఈ అభిప్రాయాన్ని పూర్తిగా నరికి వేసేస్తారు. సో అట్లా ఈ యొక్క బ్రాహ్మణుడు అని అంటే ఇక్కడ భగవంతుడు ప్రభుపాద గారు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ బ్రాహ్మణ అంటే ఇది ఇక్కడ డ్యూ టు దేర్ హై సత్వగుణ క్వాలిటీస్. భగవంతుడు ఎందుకు ఇంత ప్రియమవుతున్నాడు, భగవంతుడు ఎందుకు ఆ బ్రాహ్మణుల్ని అంతగా ఆరాధిస్తున్నాడు, ఎందుకు అంత గొప్ప స్థానంలో పెడుతున్నారంటే ప్రభుపాద గారు చెప్తున్నారు ఇట్ ఈస్ డ్యూ టు దేర్ హై సత్వగుణ క్వాలిటీస్. వాళ్ళు పొంది ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి సత్వగుణ యొక్క లక్షణాల వల్ల అక్కడ భగవంతుడు అంత ప్రీతి చెందుతున్నాడు అంతేగాని ఇంకా వేరే దేని వల్లనో కాదు. అదే రకంగా మన ఋషభదేవుడి యొక్క టీచింగ్స్ లో చూసినట్లయితే 5వ స్కందంలో ఆయన చెప్తున్నాడు ఈ ప్రపంచంలో రకరకాలైనటువంటి జనాలు ఉన్నారు. మొట్టమొదట జడ పదార్థాలు ఉన్నాయి. జడ పదార్థాలు అంటే రాళ్ళు మట్టి ఉన్నాయి. దానికన్నా ఆయన డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఋషభదేవుడు ఆయన ఏం చెప్తున్నారంటే మొట్టమొదట ఈ జడ పదార్థం కన్నా ఉన్నతమైనటువంటిది కొద్దిగా జీవం ఉన్నటువంటి కొన్ని జీవులు, అవేమిటంటే స్థావరాలు, వృక్షాలు, ఈ యొక్క గడ్డి, తృణము. సో ఇవన్నీ ఈ యొక్క జడ పదార్థం కన్నా ఉన్నతమైనటువంటివి. దానికన్నా కొద్దిగా ఉన్నతమైనటువంటివి ఈ యొక్క పాములు, నత్తలు, అది ఈ యొక్క పాకేటువంటి జీవులు దానికన్నా ఉన్నతమైనటువంటివి. దానికన్నా ఉన్నతమైనటువంటివి జంతువులు దానికన్నా ఉన్నతమైనటువంటి జీవుడి కింద పరిగెట్టించడం జరుగుతుంది. దానికన్నా ఉన్నతమైనటువంటి వారు మానవుల కన్నా ఉన్నతమైనటువంటి వారు ఈ యొక్క ప్రేతాలు, దయ్యాలని అంటారు, గోస్ట్. ఎందుకంటే వాళ్ళకి భౌతికమైనటువంటి దేహాలు ఉండవు, వాళ్ళు అంతటా కూడా సంచరిస్తూ ఉంటారు. వాళ్ళకి భౌతికమైనటువంటి దేహాలు లేవు కానీ బట్ వాళ్ళు మానవుల కన్నా కొద్దిగా ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉన్నారు. దాని అర్థం మన అందరం కూడా ఇప్పుడు ఏమిటంటే మన సిద్ధాంతం ప్రకారం ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అందరూ ప్రేతాలు భూతాలు అవుతారనేసి మన యొక్క సిద్ధాంతం. దానికి మనము ఈ మానవుల కన్నా ఈ గోస్ట్, ఈ ప్రేత భూతాలు అనేటువంటివి ఉన్నతం కాబట్టి మనము చనిపోయినా పర్వాలేదు అనేది దాన్ని తప్పుగా అపార్థం చేసుకోవడానికి లేదు. ఈ యొక్క భూత ప్రేత పిశాచాల కన్నా ఉన్నతమైనటువంటి వారు గంధర్వులు. గంధర్వుల కన్నా ఉన్నతమైనటువంటి వారు సిద్ధులు, మళ్ళీ తర్వాత కిన్నరులు, మళ్ళీ తర్వాత అసూరులు. ఎందుకు అసూరులు ఈ యొక్క గంధర్వులు, సిద్ధులు, కిన్నరులకు పైన అసూరులు ఎందుకు వస్తున్నారంటే అసూరులకు కూడా మామూలుగా మీరు వైదిక జీవితం ప్రకారం చూసినట్లయితే అసూరులకు కూడా కొంతమంది వాళ్ళ నియమ నిబంధనతో కూడుకున్నటువంటి జీవితం ఉంది. ఇప్పుడు రావణుడు ఆయన తపస్సు చేశాడు, ఆయన వేదాన్ని అనుసరించి ఆయన చేశాడు. ఇప్పుడు మనం ఎందుకు మానవులు భూలోకంలో ఉన్నటువంటి మానవ మనం దిగజారినటువంటి వాళ్ళం అంటే, కనీసము అసురులు ఇంతకుముందు పూర్వ యుగాల్లో వాళ్ళు సత్యత్రేత ద్వాపర యుగాల్లో వాళ్ళు పాటించినటువంటి నియమాలు కూడా మనం పాటించట్లేదు. ఉదాహరణకు జరాసంధుడు దగ్గరికి అర్జునుడు, కృష్ణుడు, భీముడు వాళ్ళందరూ క్షత్రియ రూపంలో వెళ్లారు. క్షత్రియుడిగా ఉన్నప్పటికీ వాళ్ళు బ్రాహ్మణులుగా వెళ్లారు. బ్రాహ్మణులుగా వెళ్ళినప్పుడు అప్పుడు జరాసంధుడు ఆ యొక్క నీతిని గౌరవించాడు. బ్రాహ్మణుల్ని సత్కరించాలి, బ్రాహ్మణులకి ఏ రకంగా కూడా సంతృప్తి పరచాలి అనేటువంటి కనీసము కొన్ని నియమ నిబంధనలు అనేటువంటి వారికి ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో మానవులకి ఏమీ లేవు కాబట్టి ఆ రకంగా ఈ యొక్క కిన్నరుల కన్నా అసురులు కొద్దిగా ఉన్నతమైనటువంటి వారు. అసురుల కన్నా ఉన్నతమైనటువంటి వారు దేవతలు. దేవతల్లో శ్రేష్ఠుడు ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడు కన్నా ఉన్నతమైనటువంటి వారు బ్రహ్మ యొక్క ప్రత్యక్షమైనటువంటి పుత్రులు దక్షులు, ప్రజాపతి. వీరందరూ కూడా బ్రహ్మ యొక్క ప్రత్యక్షమైన డైరెక్ట్ సన్స్. సో ఇంద్రుడు కన్నా ఉన్నతమైనటువంటి వారు బ్రహ్మ యొక్క పుత్రులు. బ్రహ్మ యొక్క పుత్రుల్లో ఇంకా ఉన్నతమైనటువంటి వారు ఎవరంటే శివుడు. శివుడు కన్నా ఉన్నతమైనటువంటి వారు బ్రహ్మ. ఇది ఋషభదేవుడు చెప్తున్నాడు. ఐదో స్కందంలో ఒక రెండు మూడు శ్లోకాలు యొక్క ట్రాన్స్లేషన్ లో ఉంది. మళ్ళా భగవంతుడు చెప్తున్నాడు, అటువంటి బ్రహ్మ కూడా నాకు నా యొక్క సేవకుడే అని చెప్పేసి మళ్ళా తర్వాత లాస్ట్ లైన్ ఋషభదేవుడు ఏం చెప్తున్నాడంటే, అయితే అటువంటి నేను బ్రాహ్మణుల పట్ల మక్కువను కలిగి ఉంటాను, నేను బ్రాహ్మణుల్ని నేను ఆరాధిస్తాను. సో ఇక్కడ భగవంతుడు అందరినీ, మిగతా వాళ్ళందరినీ కూడా తక్కువగా భావించిన భగవంతుడు తనకన్నా ఉన్నతంగా ఏమిటంటే బ్రాహ్మణుల యొక్క స్థానాన్ని భగవంతుడు అంత గొప్పగా పరిగెట్టిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకంత గొప్ప బాధ్యత ఉంది. వాళ్ళు గాన చక్కగా వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నటువంటి మెయిన్ సమస్య, ప్రభుపాద గారు పరపట్ల రాస్తున్నారు, ఈ రోజుల్లో ఈ యొక్క ఉన్నటువంటి రాజులందరికీ కూడా సరైనటువంటి బ్రాహ్మణుల యొక్క మార్గనిర్దేశకత్వం లేదు. అందుకే సమాజంలో ఎవరికి ఎటు పోవాలా, ఎవరికి ఏం చేయాలా అనేటువంటి దిక్కు లేదు. అందరు కూడా అందాయతాంధైర్ ఉపనీయమానస్, అందులో ఏం చేస్తున్నారు, ఒక 10 మంది అందులు కలుసుకొని ఇంకొక అందుని ఎన్నుకుంటున్నారు, అందరు కలిసిపోయి డిచ్లో పడుతున్నారు. సో వాళ్ళందరికీ కూడా జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, జీవితంలో మనం సాధించవలసినటువంటిది ఏమిటి, మానవ జీవితం యొక్క ముఖ్య ప్రయోజనం ఏమిటి, ఈ యొక్క సృష్టి భగవంతుడు ఎందుకోసం మన కోసం ఎందుకు సృష్టించాడు, ఈ దీని యొక్క ప్రయోజనం ఏమిటి అని తెలియజేసేటువంటి సమాజంలో అటువంటి వారు లోపించున్నారు. కాబట్టి ఈ రోజుల్లో మనకు ఇంత అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. సో అందుకని ఇక్కడ భగవంతుడు ఏం తెలియజేస్తున్నారంటే, ఆ బ్రాహ్మణులు అంత గొప్పవారు, అంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఋషభదేవుడు ఈ బ్రాహ్మణులకి నేను మక్కువ చూపిస్తున్నాను, వాళ్ళని నేను ఆరాధిస్తున్నానని ఋషభదేవుడు ఎందుకు చెప్తున్నాడంటే తన యొక్క 100 కుమారులకు చెప్తున్నాడు. ఎందుకంటే ఆ 100 కుమారులు వాళ్ళు రాబో రోజుల్లో వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాజులు అవబోతున్నారు. సో ఆ రకంగా ఋషభదేవుడు తన యొక్క 100 కుమారులకు ఏం తెలియజేస్తున్నాడంటే, దాంట్లో భరత మహారాజు మొదటి పుత్రుడు, తర్వాత ఉన్నటువంటి మిగతా 99 మంది పుత్రులకి అందరికీ కూడా ఋషభదేవుడు ఏం తెలియజేస్తున్నారంటే, మీరందరూ కూడా నా పుత్రులు అయినప్పటికీ కూడా ఋషభదేవుడు ఆ టీచింగ్స్ లో ఏం చెప్తున్నాడంటే, నేనే దేవాది దేవుడినని స్పష్టంగా ఆయనే చెప్పుకుంటున్నాడు. చెప్పినా కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు నా పుత్రులని మీరు గర్వితులయ్యి బ్రాహ్మణుల యొక్క మార్గనిర్దేశకత్వం తీసుకోకుండా మీరు సొంతంగా మీరు స్వాతంత్రంగా రాజ్యాన్ని మీరు నడపద్దండి. మీరు నా పుత్రులు అయినప్పటికీ కూడా, నేను స్వయంగా దేవాది దేవుడు అయినప్పటికీ కూడా నా యొక్క ఆజ్ఞ ఏమిటంటే, మీరందరూ కూడా ఆ బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలో మీరు సమాజాన్ని మీరు ఖచ్చితంగా ముందుకు నడిపించాలి. అట్లా ఋషభదేవుడు బ్రాహ్మణులకి ఈ యొక్క పుత్రులకి ఏం తెలియజేస్తున్నారంటే, మీరందరూ కూడా స్వాతంత్రంగా రాజ్యాన్ని పరిపాలించొద్దండి అని చెప్తున్నారు. సో ఆ రకంగా ఈ బ్రాహ్మణాస్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మొత్తం సమాజాన్ని అంతా కూడా కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేయడం అంటే వాళ్ళు నియమ నిబంధనలు, మన శ్రీమద్ భాగవతం తెలియజేస్తుంది బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే, యజన్ యాజన్ పఠన్ పాఠన్ దాన ప్రతిగ్రహ. వాళ్ళు ఏం చేయాలి, ముఖ్యంగా యజ్ఞాలను చేయాలి, యజ్ఞాలను మిగతా వాళ్ళకి నేర్పించాలి, దానం చేయాలి, దానాన్ని స్వీకరించాలి. అదే సమయంలో వాళ్ళు వేదాధ్యయనం చేయాలి, వేద అధ్యయనం చేసి వాళ్ళతోటి వారికి నేర్పించాలి. ఇది బ్రాహ్మణులకు ఉండేటువంటి ఆ ముఖ్యమైనటువంటి 6 లక్షణాలు, వాళ్ళ యొక్క వృత్తి అది. సో దాంతో పాటుగా వాళ్ళు ఈ లక్షణాలను కూడా, ఈ శమోదమస్తపశౌచం శాంతిరార్జవమేవచ ఈ లక్షణాలు, ఏదైతే కృష్ణుడు చెప్తున్నటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి ఈ లక్షణాలను కలిగి వాళ్ళ ఆ రకంగా వాళ్ళు పరిపూర్ణమైనటువంటి స్పష్టమైనటువంటి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఋషభదేవుడు తన యొక్క కుమారులు కూడా ఏం చెప్తున్నారంటే, మీరు పూర్తిగా ఎప్పుడు కానీ స్వాతంత్రంగా ఉండడానికి లేదు, మీరందరూ కూడా ఖచ్చితంగా బ్రాహ్మణుల యొక్క ఆధ్వర్యంలోనే మీరందరూ కూడా మీ యొక్క సమాజాన్ని మీ యొక్క రాజ్యాలను అన్నింటినీ కూడా పరిపాలించాలి అని ఈ యొక్క రిషభ దేవుడు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు అనమాట. సో అట్లా ఇది మన స్పిరిచువల్ లైఫ్ లో మనం ఎలా తీసుకోవచ్చు, మనందరికీ కూడా ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నటువంటి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే ఇండిపెండెంట్ మెంటాలిటీ. మనందరికీ కూడా ఏమిటంటే స్వాతంత్రంగా ఉండాలి అనేటువంటి మనస్తత్వం చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎవరైనా ఏదైనా ఒకటి చెప్తే వెంటనే మనకు ఆ రిపల్షన్ అనేది వస్తుంది, వెంటనే మనం ఎదురు తిరుగుతాం. మన నువ్వు ఏంది నాకు చెప్పేది, లేకపోతే నీ స్థితి నీ స్థాయి ఏమి నా స్థాయి ఏమి, వెంటనే ఏమిటంటే ఒక యాక్సెప్ట్ చేసేటువంటి టెండెన్సీ మెటీరియల్ వరల్డ్ లో అది చాలా వీక్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇతరులకు చెప్పడానికి చాలా ఉత్సాహాన్ని చూపిస్తారు, కానీ వాళ్ళకి ఏదైనా ఒక విషయాన్ని చెప్పి స్వీకరించడానికి వాళ్ళు అంత ఈజీగా ముందుకు రారు. అయితే స్పిరిచువల్ లైఫ్ లో ఏమిటంటే ఎవరైతే ఈ యొక్క ఒక భక్తుణ్ణి లేకపోతే ఒక సీనియర్ డివోటీని ఒక ఉన్నతమైనటువంటి వైష్ణవుని మన యొక్క జీవితంలో ఆయన్ని మనం అనుమతించాలా, మన యొక్క జీవితాన్ని సరిదిద్దడానికి ఎవరైతే అనుమతిస్తాడో అప్పుడు ఆ యొక్క భక్తుడు చక్కటి భక్తుడు అవ్వగలుగుతాడు. ఉదాహరణకు మనం ఒక చెక్క తీసుకున్నామంటే ఆ చెక్కను కార్పెంటర్ ఉంటాడు. సో ఆ కార్పెంటర్ ఆ చెక్కలో నుంచి ఒక మంచి కృష్ణుడు యొక్క రూపాన్ని తయారు చేయాలన్నా లేకపోతే ఒక మంచి రాతి నుంచి ఒక మంచి విగ్రహాన్ని తయారు చేయాలన్నా ఆ యొక్క చెక్క ఏం చేయాలంటే అనుమతించాలా. ఆ కార్పెంటర్ చెక్కుతున్నప్పుడు అయ్యో అతను నన్ను బలంగా కొడుతున్నాడే, లేకపోతే మనం రిపల్షన్ గానే ఉండింది అనుకోండి, మనం అంగీకరించకుండా మనం వాళ్ళని మనల్ని సరిదిద్దడానికి మనం వదలలేదు అనుకోండి, మన యొక్క హృదయం అనేటువంటిది ఎప్పటికీ ఇంకా రాతిలాగా అలానే ఉండిపోతుంది, చెక్కలాగా అలానే ఉండిపోతుంది. అదే రకంగా వజ్రాన్ని కూడా మీరు తీసుకున్నట్లయితే అది బాగా ఎంతకెంతకు దాన్ని బాగా షార్ప్నెస్ చేస్తారో, ఎంతకు దాన్ని చిజల్ చేస్తారో అంతకంతకు అది మెరుగుపడుతుంది. సో అదే రకంగా మనం కూడా మన యొక్క డివోషనల్ సర్వీస్ లో ఏమిటంటే మనము మన ఉన్నతమైనటువంటి వైష్ణవుల్ని శిక్షకుడిని వాళ్ళని అనుమతించాలి మన యొక్క జీవితంలో, వాళ్ళు ప్రవేశించి వాళ్ళు మనల్ని మందలించడానికి మనల్ని తిట్టడానికి మనలో ఉన్నటువంటి తప్పులను వెతికి చెప్పడానికి మనం అనుమతించాలి. సో మన యొక్క స్పిరిచువల్ లైఫ్ లో ఏ రోజు మన డేంజర్ జోన్ అంటే ఏ రోజైతే మనం ఇంకెవరి మాట వినకుండా మన ఓన్ మైండ్ ని ట్రస్ట్ చేసుకుని మనం కంప్లీట్లీ మైండ్ కు సరెండర్ అయిపోయేసి ఇంకా మన ఏ భక్తుడి యొక్క మాట వినకుండా స్థితికి మనం ఒకరోజు వచ్చామంటే ఆ రోజే మనకు మన యొక్క భక్తి యొక్క సేవలో మనం పతనమయ్యేటువంటి రోజు ప్రారంభమైంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని స్పిరిచువల్ లైఫ్ అనంటే ఇక్కడ తర్వాత ఈ యొక్క కపిలదేవుడు చెప్తున్నాడు ఈ బ్రాహ్మణులు ఎందుకు ఇంతగా అంత గొప్పవారు, ఎందుకు నేను అంత గొప్పగా వాళ్ళు ఆరాధిస్తానంటే ఎందుకంటే వాళ్లకు సపరేటిస్ట్ మెంటాలిటీ లేదు. సపరేటిస్ట్ మెంటాలిటీ అంటే వాళ్లకు స్వాతంత్రమైనటువంటి మనస్తత్వం లేదు. వాళ్ళకున్నటువంటి మనస్తత్వం అంతా కూడా నేనేదైతే కోరుకుంటానో అదే వాళ్ళు కోరుకుంటారు, నాకేదైతే ఇష్టం లేదో అటువంటివి వాళ్ళు ఏమి కోరుకోరు. వాళ్ళు కోరుకునేటువంటిది నేను కోరుకునేటువంటిదే వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఆ బ్రాహ్మణులు నాకు అత్యంత ప్రియులు అని భగవంతుడు ఆయన స్వయంగా చెప్తున్నాడు. సో ఆ రకంగా ఏమిటంటే మనకు కూడా ఈ మెటీరియల్ వరల్డ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ టెండెన్సీ మనలో ఉన్నటువంటిది ఏమిటంటే ఆ స్వాతంత్ర భావన. స్వాతంత్ర భావన అంటే మనము స్వీకరించడానికి మనకు ఆ యొక్క మనసు రాదు, వెంటనే మనకు అది ఎవరైనా కానీ. ఇప్పుడు ఈవెన్ ప్రభుపాద వారు కూడా చూడండి, ప్రభుపాద వారు కొంతమంది లైఫ్ మెంబర్స్ సలహా ఇస్తారు, ప్రభుపాద మీరు ఇట్లా చేస్తే బాగుంటుంది. కొన్నిసార్లు కొంతమంది జీవిత సభ్యులు కూడా వాళ్ళు కొన్ని సలహాలు ఇచ్చారు. ప్రభుపాద అప్పుడు ఎక్కడ కానీ మీరు లైఫ్ మెంబర్స్ లేకపోతే మీరు భక్తులు కాదు, మీరు కృష్ణ కాన్షియస్నెస్ ప్రాక్టీస్ చేయట్లేదు అని ప్రభుపాద ఎక్కడ కానీ తిరస్కరించలే. వాళ్ళు ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇస్తున్నారంటే ప్రభుపాద దాన్ని రెస్పెక్ట్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ చేశారు. చాణక్య పండిత్ చెప్పినట్టు ఒకవేళ మంచి మురికి కాలువలో వజ్రం ఉన్నా మనం తీసుకోవచ్చు, తప్పులేదు. అట్లా కొన్నిసార్లు మనకేమైపోతుందంటే మనకు ఎవరైనా ఉన్నతమైనటువంటి వైష్ణవులు మనకి ఏదైనా చెప్తే వాళ్ళ స్థితి ఏమి, వాళ్ళు ఎంత పాటిస్తున్నారు అది మనకు అవసరం లేదు. ఆ మురికిలో ఉన్నా ఎంత ఉన్నా వజ్రం వజ్రమే, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు అది నా యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడుతున్నాయా లేదా అనేటువంటిదే మనం చూడాలి. అది మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి సహాయపడుతుందంటే అది తీసుకోండి. వారి గురించి మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది మన ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి మనకు వచ్చాం. అటువంటి ఇన్స్ట్రక్షన్స్ మనకు సలహాలు మనకి ఇచ్చినప్పుడు మనము దాన్ని మనము హృదయం విప్పి మనం దాన్ని స్వీకరించడానికి ఉండాలి, మనం దాన్ని ఆచరించడానికి మనకు ఉండాలి. అప్పుడే మనము స్పిరిచువల్ లైఫ్ లో మనం అడ్వాన్స్ అవ్వగలుగుతాం. సో ఎంతవరకు అయితే ఈ మెంటాలిటీని మనము ఈ సపరేటిస్ట్ మెంటాలిటీ స్వాతంత్రమైనటువంటి మనస్తత్వం మెయింటైన్ చేస్తుంటామో అంతవరకు ఏమవుతుందంటే మన యొక్క అడ్వాన్స్మెంట్ అనేటువంటిది చెక్ అవుతూ ఉంటుంది. చెక్ అవుతుందంటే అది అంత త్వరగా జరగదు. అంత త్వరగా మనము అభివృద్ధి సాధించినటువంటి ఆ ఫీలింగ్స్ కూడా మనకు కనపడదు. సంవత్సరాల తరబడి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా నా కిందకి ఇట్లే ఉంది. దీనికి ఒక ఉదాహరణగా ఒక పాస్ట్ టైం ఒకటి ఉంది. శ్రీరంగంలో నంపిళ్ళై అని ఒక ఆయన ఉన్నారు, నంపిళ్ళై నంజియర్. సో నంజియర్ వచ్చి ఆయన రామానుజాచార్య తర్వాత వస్తున్నటువంటి పరంపరలో వస్తున్నటువంటి ఒక సన్యాసి. ఒక శ్రీ వైష్ణవ వెళ్లి ఈ నంజియర్ని అడుగుతాడు, నాకు ఈ 1102 పాసురాలు ఏదైతే నమ్మాడి వారు చెప్పారో ఆ పాసురాలన్నీ మీరు నాకు చెప్పండి, దాంట్లో ఉన్నటువంటి అర్థాలను నాకు వివరించండి అని. అప్పటికే ఏమిటంటే నంజియర్ వచ్చి ఆయన ముసలాయన అయిపోయినాడు, ఆయన సన్యాసి, ఆయన ముసలాయన అయిపోయినాడు. ఆయనకు ఆ 1102 పాసురాలు చెప్పడానికో లేకపోతే దాంట్లో ఉన్నటువంటి అర్థాలు చెప్పడానికో ఆయన దేహం సహకరించదు. ఆయన అప్పటికే చాలా నీరసంగా ఉన్నాడు, చాలా శక్తిహీనంగా ఉన్నాడు. సో అప్పుడు ఆయన ఏం చేశాడంటే తన యొక్క శిష్యుడైనటువంటి నంపిల్లైకి చెప్పాడు. నంపిల్లై ఎంతటి గొప్ప మహా విద్వాన్ అంటే అక్కడ శ్రీరంగంలో ఒక వాక్యం ఉండేది, నంపెరుమాళ్ పొరపాటు గోష్ఠియో ఇల్లై నంపిల్లై కాలక్షేప గోష్ఠియో అంటారంట. అట్లాంటే నంపెరుమాళ్ పొరపాటు గోష్ఠి, నంపెరుమాళ్ ఊరేగింపు వస్తే ఎంత గోష్ఠి అయితే వస్తుందో, ఎంత జనాలు అయితే వస్తారో, 800 సన్యాసీలు, 11,000 గృహస్థులు నంపెరుమాళ్ పొరపాటు అంటే అంతమంది జనాలు ఉంటారు. అంతమంది జనాలా లేకపోతే ఈ యొక్క నంపిలై కాలక్షేపం గోష్ఠికి కూడా అంతే జనాలు వచ్చేవారంట. అంత గొప్ప విద్వానుడు ఎవరు నంపిల్లై, అంత అట్లా చెప్పేవారు. నంపెరుమాళ్ పొరపాటు గోష్ఠి జరుగుతుందా లేకపోతే నంపిల్లై కాలక్షేపం జరుగుతుందా అని అంత గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి విద్వాను, అటువంటి విద్వాను. బట్ ఈ నంజియర్ ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ శ్రీ వైష్ణవ వచ్చి అడిగాడో ఆవిడ వెంటనే ఈ నంజియరు ఆ నంపిల్లైని పిలిచి, నువ్వు వెళ్లి ఇతనికి ఈ యొక్క 1102 పాసురాలు దాంట్లో ఉన్నటువంటి అర్థాలంతా కూడా తెలియజేయాలి అని అంటాడు. అప్పుడు వెంటనే ఈ శ్రీ వైష్ణవుడు ఏమంటాడంటే ఎవరైతే అడిగాడో అతను అంటాడు, అతను తెల్ల దుస్తులు ధరించున్నాడు, నేను తెల్ల దుస్తులు ధరించున్నాను, నేనెట్లా ఆయన దగ్గరికి వెళ్లి ప్రణామాలు అర్పించి నేనెట్లా ఆయన దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందాలి, మీరంటే సన్యాసి, మీకు కావాలంటే నేను ప్రణామాలు చేస్తాను, అన్ని గౌరవాలు చూపిస్తాను. ఆయన నాతో పాటు ఆయన తెల్ల దుస్తులు వేసుకున్నాడు, ఆయన అట్లే ఉన్నాడు, ఆయనకు పోయి నేను ఎట్లా ప్రణామాలు చేసి నేను ఎట్లా ఆయనకు ఆయన దగ్గర నుంచి నేను ఎట్లా వినాలంటే, అప్పుడు నంజియర్ చెప్తాడు, నువ్వేం ఆయనకు ప్రణామం చేయాల్సిన అవసరం లే, నేను చెప్తాను, ఆయన నీకే ప్రణామం చేసి నీకే మొత్తం అన్ని కూడా నీకు తెలియజేస్తాడు, మొత్తం ఉన్నటువంటి పాసరాలన్నీ కూడా నీకు నేర్పిస్తాడు. అది కూడా ఎక్కడ, వేయికాల మండపంలో. ఎందుకంటే వేయికాల మండపము రద్దీగా ఉండదు, ఖాళీగా ఉంటుంది, ఎవరు ఉంటారు. సో ఆ రకంగా నంపిల్లైకి నంజీర్ ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. సో నంపిల్లై కూడా ఏం చేశాడంటే ఈ శ్రీ వైష్ణవ తీసుకుని పోయి ఆ వేయికాల మండపం లోపల ఎవరు చూడకుండా అక్కడ నంపిల్లై ఏం చేశాడంటే ఆయన నంపిల్లై వచ్చి ఆయన ఉపన్యాసం అంటే ఎంతో వేల మంది ఆయన ఉపన్యాసం ఆలకించడానికి స్వయంగా రంగనాథుడే బయటకు వచ్చేస్తాడు. ఒకసారి ఆ పాస్టింగ్ కూడా మీకు తెలుసు, నంపిల్లై ఆయన తిరువాయుమొళి గురించి చెప్తా ఉంటే భగవంతుడు నా గురించి ఇంతమంది వింటున్నారు, నేను వినకపోతే బాగుండదా అనేసి ఆయన రంగనాథుడు బయటకు వచ్చాడు. సో అట్లాంటి గొప్ప వ్యాఖ్యాన విద్వాంసుడు ఆయన, గొప్ప పవిత్ర భక్తుడు. బట్ ఆయనకేం చెప్పాడు నంజీయరు, నువ్వు వెళ్లి ఈ భక్తుడు కోసం చెప్పంటే ఈ నంపిల్లైని తీసుకుని వెళ్లి వేయికాల మండపంలో పోయి ఈయన ప్రణామం చేసేది, ఈయన ప్రణామం చేసి మొత్తం దాంట్లో ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా చెప్పేది. సో ఈయన అంతా చెప్తూ ఉన్నాడు, చెప్తూ ఉంటే రెండాం పత వస్తుంది. రెండాం పత అంటే 200 పాసురాంస్ వచ్చేటప్పుడు అక్కడ అడియన్ అనేసి ఒక పాసురం ఎండ్ అవుతుంది. ఎండ్ అయ్యేటప్పుడు అప్పుడు ఈ నంపిల్లై ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సో భగవంతుడు ఎప్పుడు హ్యాపీ అవుతాడంటే ఈ రకంగా నమ్మాడి వారిలాగా దాసదాసాను దాసుడుగా ఉన్నప్పుడే భగవంతుడు హ్యాపీ అవుతాడు అనేసి ఆ యొక్క అంతరార్థాలన్నింటినీ కూడా చెప్తున్నప్పుడు అప్పుడు వెంటనే ఈ శ్రీ వైష్ణవుడికి వెంటనే అతనికి బాధ కలుగుతుంది. అతను కూడా ఒక శ్రీ వైష్ణవుడే కదా, అతను పోయి నేను తెల్ల దుస్తులు ధరించాడు, అతను తక్కువైనటువంటి వాడు అని భావించి నేను అతనికి ప్రణామ చేయను అనేసి నేను తప్పుగా భావించాను అనేసి తన యొక్క మిస్టేక్ ని రియలైజ్ అయ్యి అతను మళ్ళా ఏం చేస్తాడు, ఈ నంపిల్లైకి సాష్టాంగ ప్రణామం చేసేస్తాడు. నంపిల్లకి సాష్టాంగ ప్రణామం చేయగానే ఆయన వెంటనే తన యొక్క ఉపన్యాసాన్ని ఆపేస్తాడు. ఎందుకంటే నా గురువు గారు చెప్పింది నీకు ప్రణామం చేసి నాకు వ్యాఖ్యానం చెప్పమని చెప్పారే కానీ నీ దగ్గర నుంచి ప్రణామం తీసుకోమని చెప్పలే. నువ్వు ఎప్పుడైతే నాకు ప్రణామం చేస్తావో ఇంకా నేను ఉపన్యాసం చెప్పను, మళ్ళీ నేను నీకు ఉపన్యాసం చెప్పాలంటే నువ్వు వెళ్ళి మళ్ళీ నా యొక్క గురువు దగ్గర అనుమతి తీసుకుని రమ్మంటారు. మళ్ళా ఈ శ్రీ వైష్ణవుడు మళ్ళీ పరిగెడతాడు, పరిగెత్తి నంజీయర్ దగ్గర మళ్ళీ అడుగుతాడు, ఏదో నేను తప్పు చేసేసాను, నా యొక్క భావన తప్పుగా ఉన్నింది, దయచేసి క్షమించి మళ్ళీ ఆయన ఉన్నటువంటి మిగతా అన్ని అర్థాలు కూడా తెలియజేయమని చెప్పండి అంటే మళ్ళీ నంజీయర్ ఆదేశించిన తర్వాత నంపిల్లై మళ్ళీ ఆయన మొత్తం అర్థాలంతా కూడా ఆ యొక్క శ్రీ వైష్ణవుడికి చెప్పడం జరుగుతుంది. సో అక్కడ చూడొచ్చు ఆ గురు శిష్యుడి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్షిప్, ఆ ఉన్నటువంటి సరెండర్, అక్కడ ఎలాంటి ఇంకా ఏమి లేదు, పర్సనల్ అంటూ ఏమి లేదు, వాళ్ళు ఏం చెప్తారో అదే జీవితం. ఒకసారి ఏమవుతుందంటే పరాశర భట్టరు నంపెరుమల్ తర వేసేస్తారు, నైవేద్యానికి కట్టన వేసేస్తారు. పరాశర భట్టరు ఆయన లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్తే నంపెరుమల ఏమంటారంటే, ఏం కనపడట్లేదు ఆయనకి, తెర వేస్తుంది కదా, నైవేద్యం అవుతుంది కదా, ఎందుకు లోపలికి వచ్చావన్నాడు. అంటే పరాశర భట్టరు బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళా పరాశర బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నంపెరుమాల్ మళ్ళా లోపలికి రా అని పిలుస్తారు. మళ్ళా లోపలికి రా అని పిలిస్తే మళ్ళీ లోపలికి వస్తారు. ఆవిడ మళ్ళా నంపెరుమాల్కి కొంతసేపు తర్వాత అడుగుతాడు, నేను కొంతసేపు ముందర నేను బయటికి రమ్మని చెప్పాను, నువ్వు బయటికి పోయినావు, మళ్ళా కొంతసేపు తర్వాత మళ్ళీ లోపలికి రమ్మని చెప్పాను, నువ్వే నైవేద్యం అవుతాంది, బయటికి వెళ్ళు, నీకు తెర వేశాను, నీకు తెలియదా అని అనేసి నువ్వే తిట్టావు. తిట్టిన తర్వాత నువ్వు బయటికి వెళ్ళావు, మళ్ళీ లోపలికి వచ్చావు. లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా ఆయన అట్లే నిలబడుకో ఉన్నాడు. సో అప్పుడు నంపెరుమాల్ అడుగుతాడు, నీకేమి ఒక ప్రశ్న రావట్లేదా, నేను నన్ను ఎందుకు బయటికి పంపించావు, నన్ను ఎందుకు లోపలికి తీసుకో మళ్ళా లోపలికి రమ్మని చెప్పావు అని నీకేం ప్రశ్న రాలేదా అంటే, పరాశర భట్టరు చెప్తాడు, నేను నీ యొక్క సొత్తుని, నీ యొక్క సొత్తు అంటే నీ యొక్క వస్తువుని, నేను నువ్వు నన్ను బయటికి పొమ్మంటే బయటికి పోతాను, లోపల రమ్మంటే లోపల వస్తాను, ఇంకేం క్వశ్చన్ లేదు, సెకండ్ క్వశ్చన్ లేదు, నువ్వు ఏం చెప్తే అది. సో అట్లాంటి సరెండర్, అది చాలా హై సరెండర్. బట్ అట్లీస్ట్ మనకున్నటువంటి సీనియర్ డివోటీస్ దగ్గర మనము ఏం చేయాలంటే, కనీసం మనం కొంత సరెండర్ చూపించాలి. ఆ సరెండర్ చూపించి మనం మెల్లగా ఆ సరెండర్ హై సరెండర్కి వెళ్తేనే మనం భగవంతుని చేరుకోగలుగుతాం. అంతేగాని సరెండరే లేకుండా మనం ఏమి ఒకరి మాట చెప్పినా దానికి ఎదురు తిరుగుతూ ఏమి మనం వినిపించుకోకుండా ఉంటే మనం భక్తిలో అభివృద్ధి కావడము చాలా కష్టమవుతుంది. సో అందుకని మరలా మనము ఇక్కడ కూడా మనం ప్రతిసారి భగవంతుని దగ్గరకు వచ్చి ఏం చెప్తాము, నమో నమో తులసి కృష్ణ ప్రేయసి నమో నమో నమః 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 అంటాం భగవంతుని దగ్గర ముందర వచ్చేసి. నమః అంటే ఏమి, నా మమః అట్లంటే నాకు నేను కాదు. నమః అంటే దాని అర్థం అది. మమ అంటే నేను నా కోసం. నా మమః నా మమః అనేటువంటి ఆ పదము అది నమః అవుతుంది. దాని అర్థం ఏమిటంటే నాకు నేను, నా కోసం నేను కాదు, నేను నీ కోసము నీ ఆనందం కోసము అనేటువంటి అర్థము. అందుకే మనం ప్రతిరోజు నమః 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 అని చెప్తాం. సో అందుకని హోల్ స్పిరిచువల్ లైఫ్ అంతా కూడా ఇదే ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ లేకుండా మనం చాలా కష్టం మన స్పిరిచువల్ లైఫ్ లో. భగవంతుడు ఎట్లయితే ఇక్కడ బ్రాహ్మణులను కోరుకుంటున్నాడు, బ్రాహ్మణులు గొప్పగా ఉండాలా, వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలా, మీరు క్షత్రియులుగా మీరు వాళ్ళ గైడెన్స్ తీసుకునే తీరాలి, అంతేగాని మీరు ఎట్లా మీరు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి లేదు. సో ఇదే ప్రిన్సిపల్ మన స్పిరిచువల్ లైఫ్ లో కూడా వర్క్ అవుతుంది. సో అంతేగాని మనము అంతే లేకపోతే ఎక్కడి నుంచో మనము తక్క అనేసి మనం పైకి వెళ్ళిపోయి ఆధ్యాత్మిక ప్రపంచం పోయేది అంతా లేదు. ఈ ప్రిన్సిపల్స్ అంతా ఫాలో చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీ ప్రభుపాద్ కి.